भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय रीडिंग फ्रॉम भगवद्गीता एज इट इज Chapter number 3, text number 5. Please repeat after me. Nahi kashche shanamapi jato tishtate akarma krit karyate hi अवश्य कर्मा सर्वः प्रकृति जय गुणय नहि कश्चित् क्षणमपि जातो तिष्ठस्य ककर्मकृ कार्यते हि अवश्य कर्मा सर्वः प्रकृति जैर गुणै वर्ड टू वर्ड मीनिंग न नॉर ही सर्टनली कश्चित एनी वन क्षणम अ मोमेंट अपि आल्सो जातु एट एनी टाइम तिष्ठति रिमेन्स अकर्मकृत विदाउट डूइंग समथिंग कार्यते इज फोर्स्ड टू डू ही सर्टनली अवश्य हेल्पलेसली कर्म वर्क सर्वः ऑल प्रकृति जय बॉर्न ऑफ द मोड्स ऑफ मटेरियल नेचर बॉर्न ऑफ द मटेरियल ऑफ मोड्स ऑफ मटेरियल नेचर गुणाई बाय द क्वालिटीज Translation and purport by Jivani Girai Savai Charan Aravinda Bhaktivedanta Swami Srila Prabhupada. Translation. Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature. Therefore, no one can refrain from doing something, not even for a moment. So, idi anuvadam telugulo chadutaru mana Nandanandana Prabhu. వెంకట చైతన్య ప్రభు తెలుగు అనువాదం మన భారష్య చదవండి.
ప్రతి మానవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి అవశుడై కర్మయందు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండా క్షణకాలం కూడా ఎవరూ ఉండజాలు. భాష్యం. సర్వదా చైతన్యముతో కూడినట ఎనున్నది దేహమునకు సంబంధించినది కాక ఆత్మ యొక్క లక్షణమైనది. ఆత్మలేనిదే భౌతిక దేహము కొద్దిగానైనను కదలదు. అనగా దేహము కేవలం ఒక చైతన్య రహితమైన వాహనము వంటిది. నిత్యక్రియాశీలకమై క్షణకాలమును జడత్వము కలిగి ఉన్నని ఆత్మ యొక్క ఉనికి వలనని అది పనిచేయగలదు. వాస్తవమునకు ఆత్మను కృష్ణభక్తి భావిత కర్మయందే నియుక్తము కావింపవలను. లేనిచో అది మాయాశక్తి నిర్దేశములైన కర్మలలో నియుక్తము కాగలదు. భౌతిక శక్తి సంపర్కమునందే ఆత్మ భౌతిక గుణమును పొందుతున్నది. అట్టి గుణ సంపర్కము నుండి ఆత్మను శుద్ధిపరచుటకు శాస్త్రములందు తెలుపబడిన విద్యుక్త ధర్మములను విధిగా నిర్వర్తింపవలసి ఉన్నది. కాని ఆత్మ దాని నిజకర్మ అయిన కృష్ణభక్తిలో నియుక్తమైనప్పుడు అది ఏది చేయగలిగినను లాభదాయకమైనదే కాగలదు. శ్రీమద్ భాగవతం 1:5-17 ఈ విషయమునే ధృవీకరించుతున్నది. త్యక్వాసన స్వధర్మ చరణాంబుజం హరి జన్న పక్వత తతేత్సోయది ఎత్రక్వో వాభద్రమభూద ముష్యకిం కోవార్త ఆప్తో భజతాం స్వధర్మత. ఎవరిని కృష్ణభక్తి భావనను స్వీకరించినతో శాస్త్రవిహిత కల్మలను పాటింపకను భక్తియుక్త సేవకు సక్రమముగా నిర్వర్తింపకున్నను తన స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టమును గాని పాపమును గాని పొందడు. అట్లుగాక అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణములను కర్మములను నిర్వహించినను కృష్ణభక్తి భావనాపూర్ణుడు కానితో ఏమి లాభమును పొందగలడు. అనగా కృష్ణభక్తి భావనా స్థితికి చేరుటకు పవిత్రీకరణ విధానము అవసరమై ఉన్నది. కావున సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనను తుది లక్ష్యమైన కృష్ణభక్తి భావనను పొందుటకు సహాయభూతము మాత్రమే. అట్టి కృష్ణభక్తి ప్రాప్తించనితో సమస్తము నిష్ఫలమే కాగలదు.
మమ జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం మేన తస్మై శ్రీగురువే నమః. మమావోమిష్యపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలి శ్రీమతే భక్తివేదాంతస్వామీనితి నామినే నమస్తే సరస్వతీదేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది ప్రభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. సో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ఉత్పన్న ఏకాదశి. అదేవిధంగా ఈరోజు శిల నరహరి ఠాకూర్ తిరోభావ దినోత్సవం, డిసపియరెన్స్ డే ఆఫ్ శిల నరహరి ఠాకూర్. హరిబోల్. So, along with that, we are discussing the Srimad Bhagavad Gita, chapter number 3, text number 5. దీంతో పాటు మనము భగవద్గీతని కూడా చర్చిస్తున్నాం. సో ముందుగా ఈ భగవద్గీత విషయాన్ని కొద్దిగా చర్చించి తర్వాత నరహరి సర్కార్ ఠాకూర్ గురించి కొంతసేపు మాట్లాడుకుంటాం. తర్వాత ఏకాదశి మహాత్మ్య, ఉత్పన్న ఏకాదశి మహాత్మ్య చర్చిస్తాం. So, translation, everyone is forced to act helplessly according to the qualities he has acquired from the modes of material nature. Therefore, no one can refrain from doing something, not even for a moment. So, ఈ మైక్ అక్కడ పెట్టుకోండి, నేను మళ్ళీ శ్లోక చెప్తాను. ఆ శ్లోక చెప్పిన తర్వాత అది చదవాల్సి వస్తుంది. ఓకే. సో ఇది భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగ. కర్మ అంటే ఏమి? ఎనీ వర్డ్ ఎనిమిడి కర్మ సింగిల్ వర్డ్ పని. ఓకే, యాక్షన్, యాక్ట్. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క జీవి, జీవుడు జీవి ఉంది అంటే అక్కడ ఒక యాక్టివిటీ ఉంటుంది. అది స్తబ్దంగా ఉండదు, అది ఇనర్షియా అంటారు దాన్ని. ఆ విధంగా ఉండదు అది. ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టివ్. జీవి అంటే అది యాక్టివ్గా ఉండాల్సిందే. ఏదో ఒక పని చేయాల్సిందే. ఈవన్ మైక్రోస్కోప్లో, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో సూక్ష్మజీవిని కూడా మీరు పరిశీలించండి, అది కన్నీ కనపడదు, ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ జీవిని మీరు పరిశీలిస్తే అది ఏం చేస్తూ ఉంటుంది? కదులుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ది సోల్, నేచర్ ఆఫ్ ది జీవ ఇస్ ఆల్వేస్ యాక్టివ్. ఈ చాప్టర్ ముందుగా మొదటి శ్లోకంలో అర్జునుడు భగవంతుడికి ప్రశ్న వేస్తున్నాడు. ఏమది? అర్జున సాడ్, ఓ జనార్దన, ఓ కేశవ, వై డూ యూ వాంట్ టు ఎంగేజ్ మీ ఇన్ దిస్ ఘాస్ట్లీ వార్ఫేర్ ఇఫ్ యూ థింక్ దాట్ ఇంటెలిజెన్స్ ఈజ్ బెటర్ దాన్ ఫ్రూటివ్ వర్క్. భగవంతుడు ఏమంటే, భగవద్గీతాన్ని చెప్పేదాన్ని ముందుగా, అంటే మొదటి అధ్యాయంలో, అది అబ్జర్వేషన్ ఆఫ్ ది ఆర్మీ. ఏమది మొదటి చాప్టర్ పేరేమి? సైనిక పరిశీలన. అబ్జర్వింగ్ ద ఆర్మీస్ ఆఫ్ ది బ్యాటిల్స్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. మెయిన్లీ ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ ఆర్మీస్ని? హూ ఆర్ అబ్జర్వింగ్? అర్జున అండ్ కృష్ణ. అర్జునుడు కృష్ణుని కోరుకుంటున్నాడు, దయచేసి రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలబెట్టండి, యుద్ధానికి ఎవరెవరు వచ్చారు నేను ఒకసారి చూస్తాను అంటాడు. చూస్తే ఆయన భయమేస్తుంది, ఎందుకు అక్కడంతా బంధువులు మిత్రులు తాతలు గురువులు అందరూ ఉన్నారు, నేను వీళ్ళని చంపాలా, వీళ్ళతో వీళ్ళపైన యుద్ధం చేయాలి నేను అనేసి ఆయన భయచెందుతాడు. ఆయన శరీరం అంతా వణుకుతుంది, డ్రై అయిపోతుంది, రోమాలు నిలబడతాయి, ఆయన గాండీవా కింద పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన చాలా వాదాలని వివాదాలని చేస్తాడు కృష్ణుడితో. అదే మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ చెప్పే వాద వివాదాలు దేనిపైన ఉంటాయంటే కర్మకాండ పైన ఉంటాయి. అవి అంటే వ్యక్తి ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి సమాజంలో, అంటే పలాను పద్ధతిని ఆయన అనుసరించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ప్రతి ఒక్కరూ కుటుంబంలో పిండ ప్రధాన కార్యాన్ని చేయాలా, పితృదేవతలకి పిండ ప్రధానం చేయాలా, ఇది ఒక కౌటుంబిక కార్యం, ఇది ధార్మిక కార్యం ఇది. అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ ఏ విధంగా ఉంటుందంటే సమాజంలో ఉండే పెద్దవాళ్ళందరూ చనిపోతే వాళ్ళకి పిండ ప్రధానం చేసేవాళ్ళు ఎవరు, తర్వాత వాళ్ళు నరకంలో ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి ముక్తి చెందరు, తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలన్నీ అందరూ తప్పుదారి తీసుకుంటారు, అప్పుడు సమాజంలో అక్రమ సంతానం పుడుతుంది, సో ఇందువల్ల సమాజంలో ఘోర కార్యాలు జరుగుతాయి, అందువల్ల నువ్వు ఇలాంటి కార్యాన్ని ఎందుకు చేయమంటావు అనేసి అక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నకి భగవంతుడు ఏమంటే సమాధానంగా, నువ్వు ఏదో గొప్ప మనిషిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలాంటి పని అంటే ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచన నీకు మంచిది కాదు. కుతస్వాకాశముల విధం విషమయ సముపస్థితం అనారోగ్యుష్టం అస్కృత్యం అకీర్తికరం అర్జున, ఇది నీ కీర్తి తీసుకొచ్చే పని కాదు, ఇది కీర్తి తీసుకొచ్చే విషయం కాదు. సో క్షత్రియుడిగా మాట్లాడే మాటలు కావు ఇవి అనేసి భగవంతుడు అక్కడ రెండో అధ్యాయం నుంచి మాట్లాడేదానికి ప్రారంభిస్తున్నాడు. మొదటిగా ఏమంటే భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని పూజిస్తున్నారు అక్కడ, బేసిక్ నాలెడ్జ్. నువ్వు ఈ విధంగా వ్యామోహం చెందుతున్నావు కదా నీ బంధువుల పైన మిత్రుల పైన గురువుల పైన, వాళ్ళు శరీరం కాదు, వాళ్ళ ఆత్మ, శరీరం నాశమవుతుంది, ఆత్మ నాశం అవ్వదు అనేసి శరీర ఆత్మ భేదాలను చెప్తూ ఆత్మ యొక్క గుణాలన్నీ వివరిస్తూ ఆత్మజ్ఞానాన్ని భగవంతుడు అక్కడ ఇస్తున్నారు. తర్వాత ఏమంటే ఆ రెండో అధ్యాయంలో అన్ని యోగాల గురించి కూడా సంక్షిప్త వివరణ వస్తుంది, అందువల్ల దాన్ని గీతాసారము అంటున్నారు. రెండో అధ్యాయాన్ని ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత గీతాసారం అంటున్నారు. అక్కడ కర్మయోగం గురించి, ధ్యానయోగం గురించి, భక్తి యోగం గురించి, జ్ఞానయోగం గురించి, అన్ని యోగాల గురించి సంక్షిప్తంగా వివరించబడింది. ముఖ్యంగా ఏమంటే అక్కడ జ్ఞానయోగం గురించి వివరించేటప్పుడు నువ్వు ఒక జ్ఞానాన్ని పొందు, సో నువ్వు జ్ఞానమే అన్నిటికన్నా గొప్పది అనేసి జ్ఞానం లేకుండా మనమేం చేయలేము అనేసి భగవంతుడు సంక్షిప్తంగా వివరిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అర్జునుడికి ఈ ప్రశ్న వస్తుంది, అవును ఒక సైడ్ నువ్వేంటున్నావు జ్ఞానాన్ని తెలుసుకో కర్మకిన జ్ఞాన గొప్పది అంటున్నారు, మళ్ళీ నన్ను ఇలాంటి ఘోర కార్యానికి నన్ను ఎందుకు వినియోగిస్తున్నారు, ఎందుకు ఇలాంటి ఘోర కార్యాన్ని చేయమంటున్నారు అనేసి కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాం. సామాన్యంగా ఏమంటే మనం ఆధ్యాత్మికం అంటే ఏమనుకుంటాం, అన్నీ వదిలేసి ప్రశాంతంగా కూర్చొని జపం చేసుకోవడం, అన్నీ వదిలేసి ప్రశాంతంగా భగవద్గీత చదువుకోవడం అనుకుంటాం, అది ఆధ్యాత్మికం అనుకుంటాం. సామాన్యంగా అన్నీ వదిలేసి నేను సన్యాసి అయిపోతాను అంటుంటారు, అన్నీ వదిలేసి నేను హిమాలయకి వెళ్ళిపోతాను అంటారు, అన్నీ వదిలేసి నేను కాశీకి వెళ్ళిపోతాను అంటారు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం అన్నమాట. కానీ నిజంగా ఆధ్యాత్మికం అంటే అది కాదు. భగవద్గీత ఇది ఆధ్యాత్మికమైన పుస్తకం కదా, ఇది ఆధ్యాత్మికమైన గ్రంథం, మన ధర్మగ్రంథం. ఈ ధర్మగ్రంథంలో అన్ని పని వదిలేసి అడవికి పోవాలనేది ఉందా ఇక్కడ దీంట్లో? అన్ని పని వదిలేసి హిమాలయానికి పోవాలనేది ఉందా? ఈ భగవద్గీత ముఖ్యంగా ఏం చెప్తా ఉంది ఇక్కడ? అర్జునుణ్ణి యుద్ధంలో నియోగం చేయాలా, టు మేక్ అర్జున టు ఇన్వాల్వ్ ఇన్ ది వార్ ఫీల్డ్, దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కృష్ణ. ఆయన యుద్ధం చేయనన్నాడు, ఆయనతో యుద్ధం చేపించాలి. అక్కడ ఉండే ఉద్దేశం అది. సో ఆ విధంగా ఏమంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళకి నియమించిన కర్తవ్యాలని ధర్మాన్ని చేయాల్సిందే, దాని నుంచి మనం వెనకపోయేదానికి లేదు, అది ధర్మం కాదు, అది ఆధ్యాత్మికం కాదు అనేది సారాంశం. ఇక్కడ భగవద్గీత ఎక్కడ చెప్పబడింది? ఇది యుద్ధ రంగభూమిలో చెప్పబడింది. ఎలాంటి సమయంలో చెప్పబడింది? యుద్ధం ఇంకా కొన్ని క్షణంలో యుద్ధం ప్రారంభం అవుతుంది, అలాంటి సమయంలో చెప్పబడింది. ఎవరికి చెప్పబడింది? ఏదో ఒక సన్యాసికి సాధువుకి చెప్పబడింది కాదు, ఇది ఒక వీర యోధుడికి చెప్పింది భగవద్గీత. అందువల్ల ఈ జ్ఞానం అనేది ఇది సార్వత్రికమైనది, సార్వజనికమైనది, అందరికీ అన్వయించే జ్ఞానం ఇది. అందువల్ల ఏమంటే భగవంతుడు దీన్ని క్లియర్ చేస్తా ఉన్నారు అన్నమాట. సో ఈ మూడో అధ్యాయంలో మూడో శ్లోకంలో మళ్ళా భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, ఓ సిన్లెస్ అర్జున, ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దట్ దెర్ ఆర్ టూ క్లాసెస్ ఆఫ్ మెన్ హూ ట్రై టు రియలైజ్ ద సెల్ఫ్. Some are inclined to understand it by empirical philosophical speculation and others by devotional service. చదవండి మూడో శ్లోకం, మూడో అధ్యాయం మూడో శ్లోకం అనువాదం చదవండి. సో భగవంతుడు ఇక్కడ ఏమంటే రెండు రకాల జ్ఞానం ఉంది అని నేను ఆల్రెడీ చెప్పేశాను. కొంతమంది అది పాటిస్తారు, కొంతమంది ఇది పాటిస్తారు అని చెప్తున్నారు. అది ఏమనేది వినండి ఇక్కడ.
హరే కృష్ణ. దేవదేవుడైనా శ్రీకృష్ణుడు పలికెను, పాపరహితుడైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించి తిని. కొందరు దానిని సాంఖ్యము ద్వారా మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసుకున్న గోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అర్థము చేసుకున్న గోరుదురు.
సో అదే నాలుగో శ్లోకంలో, నాట్ బై మేర్లీ అబ్స్టైనింగ్ ఫ్రమ్ వర్క్ క్యాన్ వన్ అచీవ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్, నార్ బై రినౌన్సియేషన్ అలోన్ క్యాన్ వన్ అటైన్ పర్ఫెక్షన్.
కేవలము కర్మను చేయకుండా ద్వారా ఎవరునూ కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు, అలాగుననే కేవలము సన్యాసము ద్వారా ఎవరునూ సంపూర్ణత్వమును పొందలేరు.
చూడండి ఇక్కడ రెండు విషయాలను చెప్తున్నాడు. పని చేయకుండా పని జరగదు అంటున్నారు. పని చేయకుండా పని జరుగుతుందా? పని చేయకుండా పని జరగదు, పని చేయాల్సిందే. సో అందువల్ల నువ్వు యు వర్క్. సరే నేను చేయకుండా ఉంటాను అంటే చేయకుండా ఉండేదానికి సాధ్యమే లేదు అనేసి ఇక్కడ ఐదో శ్లోకంలో చెప్తున్నారు. ఏమి? ఎవ్రీవన్ ఈజ్ ఫోర్స్ టు యాక్ట్ హెల్ప్లెస్లీ అకార్డింగ్ టు ది క్వాలిటీస్ హీ హ్యాజ్ అక్వైర్డ్ ఫ్రమ్ ది మోడ్స్ ఆఫ్ మటీరియల్ నేచర్. దేర్ ఫర్ నో వన్ క్యాన్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, నాట్ ఈవన్ ఫర్ అ మూమెంట్.
ప్రతి మానవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి అవసుడై కర్మయందు ప్రేరేపింపబడును, కావున ఏదీని చేయకుండా క్షణకాలము కూడా ఎవరునూ ఉండజాలరు.
అది ఇప్పుడు మేము ఏమి చేయకుండా క్షణకాలం కూడా ఉండలేము. కొంతమంది మౌన ఆచరణ అంటారు, కొంతమంది ధ్యానం అని అంటారు, అవి కూడా ప్రాసెసెస్ ఉన్నాయి. కానీ ఏమంటే కలియుగానికి నియమితమైన యుగ ధర్మం అని ఒకటి ఉంటుంది. ఆయా యుగానికి ఆయా ధర్మాన్ని మనం ఆచరించాల్సి వస్తుంది. కృతే ధ్యాయతో విష్ణు, త్రేతాయతో యజుతోమకై, ద్వాపరే పరిచర్యాయ, కలో తద్ హరికీర్తన అని చెప్తా ఉంది శాస్త్రం. సో తపస్సు ధ్యానము కూడా చేస్తూ ఉన్నారు. అప్పుడేమంటే వాళ్ళ లైఫ్ స్పాన్ వాజ్ వెరీ లాంగ్. వాళ్ళు వేలాది సంవత్సరం వాళ్ళు బతుకుతా ఉన్నారు. అప్పుడేమంటే వాళ్ళు ధ్యానాన్ని చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చే త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల్ని వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ద్వాపరయుగం కాలంలో విగ్రహారాధన పరిచర్య కార్యాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ కలియుగంలో మన లక్షణాలు వేరేగా ఉన్నాయి. మంద సుమందమతయో మంద భాగ్య ఉపద్రుత. సో డల్ హెడెడ్, క్వారల్సమ్, ఆల్వేస్ డిస్టర్బ్డ్, ఇవన్నీ క్వాలిటీస్ ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధ్యానం చేయాలా, తపస్సు చేయాలా, యోగం చేయాలా అంటే కుదరదు. కానీ ఎంతోమంది చేస్తున్నారు కదంటే ద రీజన్ ఈజ్ డిఫరెంట్. అక్కడ భక్తి అనేది యోగం అనేది ఉండదు. అక్కడ వాళ్ళు ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజెస్ గా చేస్తూ ఉండవచ్చు, ఏదో ఒక ఆరోగ్యానికి సంబంధించి చేస్తూ ఉండవచ్చు. కానీ భక్తి, దైవ యోగ అంటే నిజంగా ఏమి? యోగ అంటే యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ. టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ కృష్ణ ఇజ్ యోగ. జయ శ్రీ రాధా గోవింద ప్రభువానికి. సో అందుకేమంటే కర్మయోగ, కర్మ అంటే యాక్షన్, కర్మయోగ మీన్స్ యాక్షన్ కనెక్టెడ్ టు కృష్ణ, యాక్షన్ కనెక్టెడ్ టు డివోషన్, యాక్షన్ కనెక్టెడ్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ కర్మయోగ. సో మనం ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని విండాము సైన్స్ లో. సో అది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. మనం ఏదో ఒక కార్యాన్ని చేస్తున్నాము అంటే అక్కడ ఒక రియాక్షన్ వస్తుంది, అది సిద్ధం అన్నమాట. ఏదో ఒక కార్యం జరుగుతోంది అంటే దాని వెనకాల ఒక రియాక్షన్ ఉంటుంది. అది ఈ శ్లోకంలో పరపాటిలో ప్రభుపాద వారు సవివరంగా వివరించారు. ఏ విధంగా ఆ యాక్షన్ రియాక్షన్ అవుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మోడ్స్ ఆఫ్ మటీరియల్ నేచర్. ఏ విధంగా జరుగుతుందంటే ఈ త్రిగుణాల వల్ల ఆ రియాక్షన్స్ జరుగుతాయి, వాళ్ళ వాళ్ళ గుణం వల్ల జరుగుతాయి, సత్వ రజో తమో గుణం వల్ల జరుగుతాయి. సత్వగుణములు పొందిన వ్యక్తి కార్యాలు వేరేగా ఉంటాయి, రజోగుణములు ఉండే వ్యక్తి కార్యాలు వేరేగా ఉంటాయి, తమో గుణములు ఉండే వ్యక్తి కార్యాలు వేరేగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ భౌతిక సృష్టిలో భౌతిక ప్రపంచంలో పుట్టినారు అంటే వాళ్ళు ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండలేరు, త్రిగుణాల లోపల పడి ఉంటారు. త్రిగుణాతీతం అనేది ఉంది, సాధ్యం ఉంది, దట్ ఇస్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఇస్ దేర్. బట్ టు మేక్ ఇట్ ఈజీ వి హ్యావ్ టు ఇన్వాల్వ్ అవర్ ఇగ్నోరెన్స్ ప్యాషన్ అండ్ దిస్ గుడ్నెస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది లార్డ్. అది కృష్ణ కాన్షియస్నెస్ అనమాట, అది డివోషనల్ సర్వీస్. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటున్నాడు భగవంతుడు. ఏమి ఆ నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను, దేని ప్రకారంగా? గుణకర్మ విభాగశ. వాళ్ళ గుణకర్మం ప్రకారంగా వాళ్ళని డివైడ్ అయిపోయినారు. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీ. ఇక్కడ ఏ కార్యాన్ని చేసే వ్యక్తి ఉండొచ్చు, ఆయన ఒక డ్రైవర్ ఉండొచ్చు, ఒక వంట మనిషి ఉండొచ్చు, ఒక పూజారి ఉండొచ్చు, సో ఆయన అకౌంటెంట్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఎనీ యాక్టివిటీ హీ మే బి పర్ఫార్మింగ్, ఇఫ్ హీఈస్ కనెక్టెడ్ టు కృష్ణ దెన్ హీఈస్ అ డివోటీ. దట్ ఈస్ అ కర్మయోగ, వెరీ సింపుల్. సో అందువల్ల మనం దీని సంపూర్ణ ప్రయోజనాన్ని ఇక్కడ పొందాలా కృష్ణ చైతన్యత. మనం అహంకారంగా ప్రవర్తించడానికి లేదు. అది మమ్మల్ని ఏం చేస్తుందంటే ఈ త్రిగుణాలు మమ్మల్ని ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయే విధంగా చేస్తాయి. ద మెయిన్ బాండేజ్ ఆఫ్ అవర్ లైఫ్ సైకిల్ ఈజ్ వీఆర్ బౌండ్ బై దిస్ మటీరియల్ నేచర్. దీని నుంచి అతీతం కావాలంటే మన గుణాలని కృష్ణ చైతన్యంలో వినియోగించాలి. సింపుల్. కోపం ఉంది, ఆ కోపాన్ని కూడా కృష్ణ చైతన్యంలో ఉపయోగించాలి. రజోగుణం ఉంది, తమోగుణం ఉంది, దాని కృష్ణ చైతన్యం, దానికి సంబంధించిన కార్యాలు ఉంటాయి. కృష్ణ చైతన్యానికి సంబంధించిన కార్యాలు ఆ విధంగా ఏమంటే గురు అథారిటీస్ ఆజ్ఞ తీసుకుని వాళ్ళు కూడా మమ్మల్ని పరిశీలిస్తారు. ఈ వ్యక్తి గుణం ఏంటి, ఈయన ఎలాంటి కార్యాన్ని చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు అలాంటి కార్యాన్ని మమ్మల్ని నిమగ్నం చేస్తారు. ఆ విధంగా మనం శ్రద్ధగా నిష్ఠగా మనం ఆ సేవాన్ని చేసేసామనుకోండి, మన లైఫ్ సక్సెస్ అయిపోతుంది. అట్లీస్ట్ స్లోలీ వీ విల్ కమ్ టు ది నెక్స్ట్ ప్లాట్ఫామ్. అది చేసేదానికైనా మనకు అవకాశం ఉంటుంది. లేదంటే మనం ఎంత పెద్ద పండితుడు అయితే కూడా మనకి ఈ జ్ఞానం లేదనుకోండి, మనం ఇక్కడే ఉండిపోతాం. అది ఎప్పుడు మమ్మల్ని నుంచి దూరంగా చేయలేరన్నమాట. అది మనలో ఎప్పుడు ఉంటుంది. ఏ ఆయన గుణం అండి, ఏం చేస్తాం చెప్పండి, ఆయన స్వభావం అది, అది మారదు అది అంటుంటారు. సో అందుకే ప్రభుపాద గారు ఈవెంట్ అమెరికా, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళు విదేశీ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు, అన్ని గుణాలని అన్ని అలవాట్లని చెడు అలవాట్లని పొందిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ దగ్గర ప్రభుపాదారు ఏం చెప్పించారు, వెరీ సింపుల్గా ఖలౌ తద్ హరికీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నిరంతరంగా హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్ర జపంని చేసేసారు, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్ ఇన్ దేర్ లైఫ్. అది చైతన్య మహాప్రభు ఒక గొప్ప తత్వం. అది చేతో దర్పణ మార్జనం భవమహా ధావాగ్ని నిర్వాపణం. ఈ హృదయం అనేది ఇది దుమ్మపడిన అద్ద లాంటిది. ఆ అద్దాన్ని తుడిచే వరకు మన ఎవరు అనేది తెలియదు. ఆ దుమ్మపడిన అద్దంలో ఎవరు ముఖం కనపడుతుందా? కనపడదు. అది ఏం చేయాలి దాన్ని? యు షుడ్ క్లీన్ ఇట్, వైప్ ఇట్. ఆ వైపింగ్ ప్రాసెస్ ఈజ్ చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్రం. మొమెంట్ హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా ఎవరు చెప్పి వింటారో వాళ్ళ జీవితం అంతా మారిపోతుంది. లేదు అంటే వాళ్ళు అదే పరిస్థితిలోనే ఉండిపోతారు. సో అందువల్ల యు షుడ్ ఆల్వేస్ టేక్ ది అసోసియేషన్ ఆఫ్ ది ప్యూర్ డివోటీస్, గుడ్ డివోటీస్. మనం మంచి భక్తులు ఒక సాంగత్యాన్ని తీసుకుంటూ గురువు ఒక అథారిటీస్ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకున్నాం అనుకోండి, మన జీవితం ధన్యమైపోతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లేదు అంటే మన గర్వంలోనే మనం ఉంటాం, అది ఎప్పుడు పోదు. దీనికి ఒక తమాషగా ఒక కథ ఏమంటే, అక్బర్ బీర్బల్ ఆశ్రమంలో ఆస్థానంలో ఒక పెద్ద పండితుడు వచ్చాడు. చాలా గొప్ప పండితుడు. మీరేమి ఏదైనా సవాలు అడగండి మీరు, సో నేను సమాధానం చెప్తాను. ఏ భాషలోనే అడగండి, ఎనీ లాంగ్వేజ్, ఏ భాషలోనే అడగండి మీరు సమస్య, నేను సమాధానం చెప్తాను. అందరూ వచ్చారు, అన్ని సమాధానాలని, తెలుగు, సంస్కృతి, హిందీ, ఇంగ్లీష్, పార్సీ భాష, అన్ని భాషలు ఆయనకి ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్పాడు. చివరికి ఏమంటే ఆయన ఒక సవాల్ వేశాడు, నేను అన్ని సమాధానాలని నేను అన్ని భాషలో చెప్తున్నాను, కానీ ఏమంటే నేను ఏ భాషకి చెందిన వ్యక్తి అనేదాన్ని మీరు కనిపెట్టాలా, అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను, లేదంటే మీరందరూ నాకు సరెండర్ అయిపోవాలన్నాడు. పెద్ద సమస్య అయిపోయింది. సో అక్బర్ మహారాజ్, చూడండి ఆయన అది ఏ దేశస్థుడు, ఆయన ఎట్లా చెప్తాడు? అరే అది ఎట్లా చెప్పేదండి, ఆయన చూస్తే అన్ని భాషల్లో మాట్లాడుతున్నాడు, అన్ని భాషలో సమాధానం చెప్తున్నాడు, అన్ని భాషలు నిరగ్రహంగా మాట్లాడుతున్నాడు, సో ఇది ఎట్లా ఇది అనేసి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎంత ట్రై చేశారు గుర్తు రాలేదు. అప్పుడు బీర్బల్ అన్నాడు, నాకు ఒకరోజు టైం ఇవ్వండి, రేపు చెప్పేస్తాను అని. సరే అనేసి మరొకటి రోజు సభకు వచ్చినాడు. వస్తే అందరూ అడిగారు, ఎవరు కనబెట్టలేరండి అని. బీర్బల్ వాట్ హ్యాపెండ్ అన్నాడు. ఏమైంది అన్నాడు. దొరికిపోయినాడు అన్న. దొరికిపోయినాడా? ఏ భాష అన్న? ఆంధ్రవాడు, తెలుగు. అవునా? అది ఎట్లా గుర్తుపెట్టావునో అన్నాడు. సో అది ఎట్లా గుర్తుపెట్టాను అండి నేను, ఆయన మాత్రం ఆంధ్రవాడు కావాలంటే అడగండి నేను. ఆయన ఒప్పుకునేసాడు, నేను ఆంధ్రవాడు. ఎలా జరిగింది అంటే చెప్తున్నాడు, ఆ రాత్రి పనుకున్నప్పుడు పోయినాను ఆయన దగ్గరికి. పనుకున్నాడు, ఒక చిన్న పుల్ల తీసుకుని చెవులు పెట్టేశాను ఆయన చెవులు పనుకున్నప్పుడు. వాళ్ళు వేసేసే ఎవడ్రా అది అనేసాడు. నిద్ర లేచి ఏమన్నాడు ఆయన? ఏ ఎవడ్రా అదే అనేసాడు. ఆ మూల గుణం ఉంది చూడండి, అది ఎప్పుడు పోదు, అది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నా తెలుగు మంచి తెలుగు కాదు, మీకు అర్థమైంటది ఆల్రెడీ. ఈ స్వామి తెలుగు అతను కాదు చూడండి అనుకుని ఉంటారు మీరు ఆల్రెడీ. సో అది ఏదో తమిళ ఉండొచ్చు, లేదా కర్ణాటక వాడు ఉండొచ్చు, అందుకే ఈ మాదిరి ఉంది తెలుగు అనేది. సో మన ఒరిజినల్ గుణం ఏమంటుంది కదా, అది బేసిక్, దాన్ని ఎవరు దూరంగా చేయలేరన్నమాట. కానీ మనం దాన్ని కృష్ణ చైతన్యంలో వినియోగించుకోవాలి. అందుకే ఈ సంస్థలు ఏమంటే, ఆల్ ఓవర్ వరల్డ్ యూ టేక్ ఎనీ కంట్రీ, ఎనీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్, దేర్ ఆర్ హరే కృష్ణ డివోటీస్, దే ఆర్ ప్రాక్టీసింగ్ కృష్ణ కాన్షియస్నెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, క్వాలిటీ, ఏ గుణాన్ని తీసుకోండి, అందరూ కృష్ణ చైతన్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు? బికాజ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ కర్మయోగ, డివోషనల్ సర్వీస్ ప్రాక్టీస్, భక్తి. అందుకే భక్తి సో వైడ్, సో వాస్ట్ అండ్ సో ఈజీ, ఎవరైనా కానీ దీన్ని సులభంగా పాటించవచ్చు. అది ఇక్కడ అర్జునుడికి భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నన్ను స్మరించి చెయ్యి. మామస్మర యుద్ధచ, నన్ను స్మరణ చేసి నీ యుద్ధం చెయ్యి. దీని గురించి ఏమి ఆలోచన చేయవద్దు. నేను అడవి గురించి పోయే గురించి మాట్లాడుతున్నాను, అడవి పోలేవును, అడిగి పోయి తపస్సు చేయలేవు, ఈ పని వదిలేసి పోలేవును. ఎవరికి ఈ పని నుంచి బయటపడేదానికి సాధ్యం లేదు. ఈవెన్ మేము పనుకున్నామంటే కూడా కళ్ళలు కంటూ ఉంటాం, ఎన్నో యాక్టివిటీస్ ఎక్కడెక్కడికో పోయి వస్తాం. చూడండి, కావాలంటే డే టైం ఒక యాక్టివిటీ ఉంటే మంది, నైట్ టైం ఒక యాక్టివిటీ ఉంటుంది, ఎక్కడెక్కడ పోయి ఎక్కడెక్కడికో వచ్చేస్తాం మనకు తెలియకుండానే. ఈవెన్ మనం బ్లాంక్గా ఉన్నామంటే కూడా సాధ్యం కాదు. తలలో ఏదో ఒక సినిమా రీల్ వచ్చేస్తుంది, దాన్ని మనం అనుభవించాల్సిందే. ఈవెన్ మనం శ్రద్ధకు జపం చేస్తుంటాం అనుకోండి, జపం చేసేటప్పుడు కూడా ఎన్ని వస్తాయి, ఎక్కడెక్కడో వచ్చేస్తాయి తలకి. దాన్ని గొడవ గొడవ తీయాలన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్నాలా, ఇట్లా కొడద్దు కూడా పోవే, ఇట్లా వస్తూనే ఉంటాయి మళ్ళీ టక్కని. సో అందువల్ల ఏమంటే మనం ఆ థాట్స్, సో ఆలోచనల్ని, ఆ యాక్టివిటీస్ని కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయడం అనేది ముఖ్యం అనేది ప్రభుపాద వారు చెప్పారు. సో ఇది మనకి భగవంతుని దయ వల్ల, చైతన్య మహాప్రభు దయ వల్ల, ప్రభుపాద వారి దయ వల్ల ఈ భక్తి మార్గాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని అందరూ సులభంగా ఆచరించే ఒక మార్గాన్ని ప్రభుపాద వారు మనకిచ్చారు. సో ఈరోజు మంచి రోజు, సో ఏకాదశి, ఈరోజు ఉత్పన్న ఏకాదశి. సో అందరూ ఈరోజు జపం చేయలేని వాళ్ళు జపం చేసేదానికి ప్రారంభించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరహ్యత. దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వే బట్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ ది లార్డ్ హరి ఇన్ దిస్ కలియుగ ఇస్ ద ఓన్లీ వే. సో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మెడికల్ షాప్లో ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ మనకేవే. మెడికల్ షాప్లో ఉండే మెడిసిన్స్ అన్నీ మన ఆరోగ్యానికే. అలా అనేసి మనం ఏది కావాలో అది ఎత్తుకునే దానికి లేదు. పోయి ఏదో నాకే లేదు, ఏదో నాకే లేదు, మాకోసం లేదు అనేసి వేసుకునేసి ఎట్లా కావాలో అట్లా నోరులు వేసుకునే దానికి లేదు. ఏం చేయాలా? వీ హ్యావ్ టు గో టు ది డాక్టర్ ఫిజిషియన్, టేక్ ది ప్రిస్క్రిప్షన్, టేక్ ది స్లిప్ అండ్ టేక్ ది రైట్ మెడిసిన్. సో అప్పుడు అది మనకి ఆరోగ్యానికి అది పనిచేస్తూ ఉంది. సో అది మనం ఈ మార్గంలో ఉన్నావు కాబట్టి దీన్ని సరిగా పాటించాలనేసి ఈ శ్లోకం ఒక సారాంశం. సో ఇంకా సంక్షిప్తంగా మనం ఈ నరహరి సర్కార్ ఠాకూర్ గురించి వివరిస్తాం. సో అది నరహరి సర్కార్ ఠాకూర్ బెంగాల్ ప్రాంతంలో చైతన్య మహాప్రభు కాలంలో ఆయన అనుచరుడుగా ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రేమతో ప్రచారం చేసే దాంట్లో సహాయం చేసిన ఒక గొప్ప ఆచార్య. ఆయన బెంగాల్ ప్రాంతంలో శ్రీఖండ అనే ఒక ప్రాంతంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి పేరు వచ్చి నారాయణ, తాయి పేరు వచ్చేసి గోబాయి. వాళ్ళు ఒక వైద్య కుటుంబానికి చెందిన ఫ్యామిలీ వాళ్ళు, వైద్య కుటుంబ వాళ్ళు. అక్కడ వచ్చి ఈ నరహరి సర్కార్ ఆ ఊర్లో శ్రీఖండంలో చాలామంది ఆచార్యులు అక్కడ ఉంటారు. రఘునందన అని ఉంటారు అక్కడ, తర్వాత ముకుంద అని ఉంటారు. వాళ్ళందరూ సాంగత్యంతో ఈ హరినామ సంకీర్తనాన్ని అక్కడ చేస్తూ ఉంటారు. ఈ కృష్ణలీలలో ఆ నరహరి సర్కార్ వచ్చి మధుమతి అనే ఒక గోపిక. కృష్ణలీలలు బృందావన లీలలు మధుమతి అంటే రాధా గోవిందలకి, రాధాకృష్ణులకి ఈ మధు సేవాన్ని చేస్తూ ఉంటుంది. ఆమె అంటే తేనె తీసుకొచ్చి, మధురమైన మధుని తీసుకొచ్చి వాళ్ళ సేవకి ఇస్తూ ఉంటుంది. ఈ విషయం చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభువులకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వస్తారు. శ్రీఖండకు వచ్చినప్పుడు నువ్వు ఎవరన్నది మాకు తెలుసు, ఆ మధుని మనము సవ్యే విధంగా నువ్వు ఎప్పుడు చేస్తావు మాకు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ ఇంటి వెనకాల ఒక కోనేర ఉంటుంది. ఆ కోనేర నుంచి ఒక చంబు నీళ్ళు తీసుకొస్తారని, ఆ నీళ్ళు తీసుకొచ్చి నిత్యానంద మహాప్రభుకి చైతన్య మహాప్రభుకి ఇస్తారు. కానీ ఆ నీళ్ళు చూస్తే అది మధురమైన తేమ అయిపోయింది, తేనె అయిపోయిందండి, బికమ్ టర్న్డ్ ఇన్ టు హనీ. అప్పుడేమంటే, నువ్వు ఈ విధంగా మధురమైన హనీని మనకిచ్చావు కదా, ఈ విధంగా ఈ భగవన్ నామాన్ని, హోలీ నేమ్ని, ఈ మధురమైన ప్రేమ భావంతో నువ్వు అందరికీ పంచే విధంగా ఈ కార్యాన్ని నువ్వు చేయాలా అనేసి చైతన్య మహాప్రభు ఏమంటే ఆయనకి ఆదేశం ఇస్తారు. సో అప్పటి నుంచి చైతన్య మహాప్రభు ఎక్కడెక్కడ వెళ్తారో అక్కడ ఎక్కడెక్కడ పిలిపిస్తారు, అక్కడ శ్రీఖండ్లో ఉండే భక్తులందరూ, చాలామంది భక్తులు ఉంటారు అక్కడ. చైతన్య చరితామృతిలో చాలామంది పేర్లు అక్కడ మెన్షన్ చేశారు. సో వాళ్ళందరూ ఏమంటే, వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చి వాళ్ళు ఈ హరినామ సంకీర్తనాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈవెన్ జగన్నాథపురికి వెళ్తారు చైతన్య మహాప్రభు. జగన్నాథపురికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీళ్ళని పిలిపిస్తారు. పిలిపించేసి అక్కడ 7-8 బృందాలను చేస్తారు చైతన్య మహాప్రభు. కీర్తన్ పార్టీస్, డిఫరెంట్ కీర్తన్ పార్టీస్, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క లీడరు, నువ్వు లీడరు, నువ్వు మృదంగ కొట్టాలా, నువ్వు కరతాళ కొట్టాలా, నువ్వు డాన్స్ చేయాలని నామినేట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళు శ్రీఖండ నుంచి కూడా ఒక గ్రూప్ని నామినేట్ చేస్తారు. దాంట్లో నరహరి సర్కార్ వచ్చి హీ హాస్ టు డాన్స్ ఇన్ ది పార్టీ, ఈజ్ అ డాన్సర్ ఇన్ దట్ పార్టీ. ఇంకొకటి ఏమంటే, ఆయన కృష్ణలీలల్లో మధుర సేవాన్ని చేస్తూ ఉంటారు కదా, అదేవిధంగా చైతన్య లీలలు కూడా ఆయన ఒక సేవాన్ని చేస్తూ ఉంటారు. అది భక్తి వినోద్ ఠాకూర్ గారు ఒక పాటలో వస్తుంది సాయంత్రం గౌరవరతిలో వస్తుంది. ఏమది నరహరి అని వస్తుంది. ఏమది నరహరి ఆది కోరి చామరాదులాయ. సో నరహరి సర్కార్ సర్వీసెస్ టు స్వింగ్ ద చామరా, చామర సేవ. సో గౌరారతి గౌరంగ మహాప్రభుకి అన్ని ఆచార్యులు, అన్ని దేవతలు వచ్చి సేవ చేస్తూ ఉంటారు ఆరతి సమయంలో. ఎవరెవరు ఏమేం చేస్తారు అనేది వివరణ వస్తుంది గౌరారతిలో. సో నారదముని వస్తారు, శివ వస్తారు, అన్ని ఆచార్యులు వస్తారు. ఆ విధంగా ఏమంటే, నరహరి గురించి ఏమి వివరించబడింది, సో ఆయన చామర సేవ అక్కడ చేస్తూ ఉన్నారు అని. సో అందువల్ల ఈ ఆచార్యులు, వాళ్ళు కారణ పురుషులు, అవతార పురుషులు, వాళ్ళను మమ్మల్ని ఉద్ధరించేదానికి వాళ్ళు అవతరించారనమాట. వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం, తీరోభావ దినోత్సవం రోజు మనం వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం వల్ల మనం ప్యూరిఫై అయిపోతాం. ఆ రోజు వాళ్ళ సేవాన్ని గుర్తించుకుంటాము. సో వాళ్ళు ఏ విధంగా ఈ సంకీర్తన ఉద్యమాన్ని వాళ్ళు ప్రచారం చేశారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకున్నదానికి అవి మనకి సహాయం చేస్తాయి. సో అదేవిధంగా ఏమంటే, ఈయన పెద్ద పండితుడు కూడా, కవి. సో ఆయన ఎన్నో పుస్తకాలను కూడా రాశారు. ఆయన రాసిన పుస్తకాలు భక్తి చంద్రిక పతలే, శ్రీకృష్ణ భజనామృత, శ్రీ చైతన్య సహస్రనామ, శ్రీ సచ్చినందన అష్టక, శ్రీ రాధాష్టక, ఇవన్నీ ఆయన పుస్తకాలని రాయడం అనేది జరిగింది. సో నరహరి సర్కార్, చైతన్య మహాప్రభు ఒక భక్తి వృక్షం ఉంది. చైతన్య మహాప్రభుది ఒక భక్తి వృక్షం. ఆ వృక్ష చైతన్య మహాప్రభు భక్తి వృక్షాన్ని చైతన్య లీలలో జయ శిషి రాధా గోవింద భగవాన్కి, జయ శిషి రాధా గోవింద అష్టసఖి బృందకి, గిరిగోవర్ధనానికి, శిలప్రభుపాదికి. సో చైతన్య మహాప్రభు భక్తి వృక్షం ఉంది, అది చైతన్య చిత్రాంగంలో చక్కగా వివరించబడింది. ఆ భక్తి వృక్షంలో ఒక్కొక్క బ్రాంచ్లు ఎవరెవరు ఉన్నారనే వివరిస్తున్నారు అక్కడ. అది ఒక పిక్చర్ కూడా ఉంటుంది, మీరు చూసి ఉండొచ్చు. చైతన్య మహాప్రభు ట్రంక్ పెద్దగా ఉంటారు. తర్వాత ఒక్కొక్క బ్రాంచ్లు నిత్యానంద ప్రభు, అద్వైత ఆచార్య, గదాధర పండిత, ఆ విధంగా అన్ని ఆచార్యుల్ని ఒక్కొక్క బ్రాంచ్కి పోలిస్తారనమాట. ఆ విధంగా ఏమంటే, నరహరి సర్కారు ఆ బ్రాంచ్లో 40th బ్రాంచ్లో ఉంటారంట. 41 బ్రాంచ్లో, 40th బ్రాంచ్లో నరహరి సర్కారు ఆయన ఉంటారు అనేసి. సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, నరహరి సర్కార్ వారి గురించి, లోచన్ దాస్ ఠాకూర్, చైతన్య మంగళ రచించిన లోచన్ దాస్ ఠాకూర్ వారు ఈ నరహరి ఠాకూర్ శిష్యుడు. ఆయన చైతన్య మంగళాన్ని రాశారు. ఆయన శ్లోకంలో నరహరి సర్కార్ ఎవరు, సో ఆయన మధుమతి, ఆయన గురించి చైతన్య మంగళంలో లోచన్ దాస్ ఠాకూర్ వారు వివరించారన్నమాట. సో ఆ ఆధారంగా మనకి నారాయణ సర్కారావు గారి గురించి తెలుస్తుంది. ఎన్నో ఎన్నో శాస్త్రాలు కూడా ఆయన గురించి వివరించారు. సో ఆయన గొప్పతనం గురించి, సో ఇది సో నరహరి సర్కార్ వారి గురించి. సో ఏకాదశి ఈరోజు ఉత్పన్న ఏకాదశి. సో ఈరోజు ఉత్పన్న ఏకాదశి, ఇది మొదట ఏకాదశి ఇది. సో ఏకాదశి ఏ విధంగా ఆచరణకు వచ్చింది, ఉద్భవ అయింది అనే దాని గురించి వివరంగా ఈ మహాత్మ్య చెప్తా ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం నవద్వీపూర్ ప్రాణేశ్వర ప్రభు ఈ లీలని చెప్పారు. సో మనం కూడా సంక్షిప్తంగా దీని గురించి మాట్లాడుకుంటాం. సో ముఖ్యంగా ఏమంటే, సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం చెప్పేటప్పుడు ఈ ఏకాదశి మహాత్మ్యాల గురించి వివరిస్తా ఉన్నారు. సో అది అర్జునుడికి కృష్ణుడు చెప్పేది, యుధిష్ఠిర మహారాజుకి భగవంతుడు కృష్ణుడు చెప్పే కథలు కానీ అంటే లీలలు. దీంట్లో ఏకాదశి మహాత్మ్య ఏ ఆచరణనే చేయండి, ఏ నియమాన్ని ఆచరించండి, అన్ని ఆచరణ నియమాల్లో ఏకాదశి చాలా గొప్పది అన్నమాట. అది అన్ని ఫలితాన్ని మనకిస్తుంది. ఈ దినాలు కూడా త్రయోదశి అని ఉంది, చతుర్దశి ఉంది, నవమి అని ఉంది, అష్టమి అని ఉంది, ఎన్నో రోజులు ఉన్నాయి. సో ఒక నెలలో ఎన్నో ప్రముఖమైన రోజులు వస్తాయి. త్రయోదశి రోజు బాగుంటుంది, చతుర్దశి రోజు బాగుంటుంది, నవమి రోజు బాగుంటుంది, అష్టమి రోజు బాగుంటుంది అంటారు. ఈ అన్ని రోజులు చాలా ముఖ్యమైన రోజు ఏదంటే ఏకాదశి, 11th డే. అది చాలా ముఖ్యమైన రోజు అన్నమాట. సో ఇది ఈ ఏకాదశి ప్రారంభం ఏ విధంగా అయింది అంటే, ఈ ముందుగా మురర అనే ఒక రాక్షసుడు, చాలా హారిబుల్ డెమన్, ఆయన ఏం చేస్తాడంటే అన్ని దేవతల్ని కలత చెందిస్తాడు. ఇంద్ర, చంద్ర, వరుణ, యమ అన్ని ఉపదేవతల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ పొజిషన్ నుంచి కిందకు దిగే విధంగా చేస్తాడు. ఈ అక్యుపైస్, ఈ ఎన్క్రోచ్డ్ ఈ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఆల్ ది డెమిగాడ్స్. అప్పుడు ఏమంటే అన్ని దేవతలు శివుడి దగ్గర వెళ్తారు, కైలాసుకి వెళ్ళి శివుడికి ప్రార్థిస్తారు. ఈ విధంగా మురర అనే రాక్షసుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వీనికి రక్షించండి అని. అప్పుడు శివ ఏమంటారు, జగన్నాథుడైన విష్ణు దగ్గర వెళ్ళండి, విష్ణు దగ్గర మీరు ప్రార్థన చేయండి, విష్ణు ఏమంటే మీకు పరిహారాన్ని చూపిస్తారు అంటారు. సో అప్పుడేమంటే అన్ని దేవతలు, ఇంద్రాది దేవతలు అందరూ భగవంతుడి దగ్గర, విష్ణు దగ్గర వెళ్తారు, ఈ విషయాన్ని చెప్తారు. ఈ విధంగా మురర అనే రాక్షసుడు ఆయన దేవతలందరికీ ఈ సృష్టి కార్యంలో చాలా దోషం చేస్తున్నాడు, ప్రశాంతంగా ఉండేదానికి లేదైపోయింది, ఇలాంటి పరిస్థితి ఉంది, దయచేసి మీ భక్తులను కాపాడండి స్వామి అనేసి భగవంతుని ప్రార్థిస్తారు. అప్పుడేమంటే స్వయంగా భగవంతుడే దిగి వచ్చి ఆయన దేవతలతో పాటు ఆయనకి ఘోర యుద్ధం జరుగుతుంది. ఎవరితో? మురతో. మురర ఆయన కూడా వెరీ పవర్ఫుల్ డీమన్. సో ఆయన కూడా బిగ్ ఫైట్ ఇస్తాడు, ఈక్వల్ స్ట్రెంగ్త్తో ఆయన ఫైటింగ్ చేస్తాడు. చాలా సంవత్సరం, వేలాది సంవత్సరం వరకు ఈ యుద్ధ ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి ఏమవుతుందంటే భగవంతుడు ఆయన కొద్ది టైర్డ్ అవుతాడు. యాక్చువల్లీ భగవంతుడికి అలసిపోవడం అనేది ఉండదు, అది ఒక లీల అన్నమాట. ఆ లీల కోసం భగవంతుడు ఏమంటే హిమాలయంలో హిమవతి హిమ నగరంలో ఒక గుహలో పోయి విశ్రాంతి తీసుకుంటాడు భగవంతుడు పోయి. కానీ ఈయన మళ్ళీ వదులుడు, ఓ ఇక్కడ సరిగ్గా దొరికిపోయినాడు నాకు విష్ణు, ఈయన అసుర శత్రు ఎవరు? విష్ణు. ఈయన ఈరోజు నేను సంహారం చేస్తాను అనేసి ఆయన గుహలోపలి వెళ్ళి ఆయన స్వామి పైన భారం చేసేదానికి ప్రయత్నిస్తాడు. అప్పుడేమవుతుందంటే విష్ణు శరీరం నుంచి ఒక దివ్యమైన ఒక శక్తి దేవత బయటకు వస్తుందన్నమాట. అన్ని ఆభరణాలతో పాటు, అన్ని ఆయుధాలతో పాటు ఆమె ఆ మురాన్ని ఎదురుస్తుంది, ఆ శక్తి దేవత. ఆమె ఆయనకి పోరాడేసి భగవంతుడు రెస్ట్లో ఉన్నారు. కానీ ఆ శక్తి దేవత ఏం చేస్తుంది, ఆ మురర రాక్షసుని చంపేస్తుంది, ఆయన శిరఛేదనం చేసేస్తుంది. తర్వాత ఏమంటే స్వామి లేచి చూస్తే అక్కడ మురర రాక్షసుడు చనిపోయింది, ఆయన శిరఛేదనం అయిపోయింది. అప్పుడు స్వామికి ఆశ్చర్యం వేస్తుంది, అవును, ఈయన ఎన్ని రోజు మేము హోరాడి చేయలేని పని ఎవరు చేశారు, ఇది ఏమిది అనేసి చూస్తే అక్కడ ఈ అందమైన ఒక మాతాజీ అక్కడ ఉంటుంది. సో ఆమెను చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు స్వామి. అడిగితే అప్పుడు ఆ శక్తి దేవత వినయంగా చెప్తా ఉంది, స్వామి నేను నీ అంతరంగిక శక్తి, నేను నీ అంతరంగిక శక్తి, నువ్వు ఈ విధంగా విశ్రాంతిలో ఉన్నప్పుడు నీ నుంచి నేను ఉద్భవించాను. సో ఈ విధంగా ఆయన సంహారం జరిగింది, అది వల్ల అంతా నీ కృప వల్లనే జరిగింది. స్వామికి చాలా ప్రసన్నం అవుతుంది, యూ విల్ బికమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా నువ్వు ఇంత గొప్ప కార్యాన్ని చేశావు, నువ్వేం కావాలో వరం కోరుకో అంటాడు. అప్పుడు ఏమంటే ఆ దేవత, ఈరోజు ఎవరు పాప కార్యాన్ని చేస్తారో వాళ్ళు దాని నుంచి ముక్తి పొందే ఒక అవకాశాన్ని మీరు ఇవ్వాల ఈరోజు. ఎవరు ఈరోజు ఉపవాసం చేస్తారు, ఎవరు ధాన్యరహిత ఆహారాన్ని ఈరోజు చేస్తారో, ఎవరు నీ ఆరాధన చేస్తారో ఈరోజు, వాళ్ళకి వాళ్ళ పాపాల నుంచి ముక్తి రావాలా, ఈ వరాన్ని మీరు నాకు ఇవ్వండి అనేసి చెప్తారు. అప్పుడు స్వామి ఇంకా ఒకరు మంచి కోసం, ఇంకా ఒకరు పాపాన్ని పరిహరించే దానికోసం నువ్వు వరం కోరుకుంటాను అంటే చాలా గొప్పది. సో ఈరోజు నుంచి ఎవరు ఉపవాసం చేస్తారో, శ్రద్ధగా నన్ను స్మరిస్తారో, వాళ్ళ పాపాలన్నీ పరిహారం అవుతాయి అని స్వామి ఆ రోజు వాగ్దానం ఇస్తారు. ఆ రోజు ఏమంటే 11th day ఆఫ్ ది మంత్, సో అది 11వ రోజు. అందువల్ల ఈరోజు 11వ రోజు ఈ ఆచరణ వచ్చింది కాబట్టి నీ పేరు ఈరోజు నుంచి ఏకాదశి అని స్వామి పేరు కూడా చెప్తారు. ఆ ఏకాదశి అనేది ఒక దేవత, పర్సనాలిఫికేషన్ ఆఫ్ ఏకాదశి. సో ఆ దేవత ఆరాధన ఏమంటే మనం ఈ ప్రతి ఏకాదశి రోజు ఏం చేయాలా, ఉపవాసం చేయాలా. సో ఈ విధంగా ఏమంటే ఏకాదశి మహాత్మ్య చాలా దీంట్లో వివరించబడింది, ఏమేమి ఫలితాలు వస్తాయనేసి. సో అదన్నీ నవదీప్ ప్రభు మధ్యాహ్నం చెప్పారనుకుంటాను. సో ఎన్నో వృత్తాలను నియమాలను చేసిన ఫలితం ఈ ఏకాదశి వల్ల వస్తూ ఉంది. సో కానీ ముఖ్యంగా ఏమంటే మనం భౌతిక ఆశ కోసం మనం చేసేవాళ్ళు కాదు కాబట్టి మనం ఏ ఫలితం వస్తే కూడా మన కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, సో గురు ప్రేమ మనకు కావాలనేదే మన ఉద్దేశం కాబట్టి ఆ ఫలితాలు ఆశించకుండా మనం శ్రద్ధగా స్వామి సేవ కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలా, అది ఏకాదశి పాటించే ఒక ముఖ్యమైన ఉద్దేశం. సో అందువల్ల ఏమంటే ఎవరు ఏకాదశి పాటించట్లేదు. సో ఈరోజు నుంచి, సో మీరు మన టెంపుల్కి ఫోన్ చేసి అడిగితే లేదా క్యాలెండర్స్ దొరుకుతాయి, ఆ క్యాలెండర్లో మెన్షన్ చేస్తుంటారు పలాన రోజు ఏకాదశి అనేసి. సో ఏకాదశి రోజు ముఖ్యంగా ఏమంటే ఆ ధాన్యాల రహిత ఆహారాన్ని తీసుకోవాలి, ఎందుకంటే ఆ ధాన్యంలో ఆ రోజు పాప పురుషుడు ఉంటాడు. మనం ధాన్యాన్ని ఆ రోజు తీసుకున్నట్టయితే బ్రాహ్మణ హత్య దోషం దొరుకుతుంది, మనకి బ్రాహ్మణ హత్య దోషం వస్తుంది. అందువల్ల ధాన్యరహితమైన ఆహారాన్నే మనం ఆ రోజు తీసుకోవాలా, కేవలం ఆ రోజు పండ్లు కూరగాయలు, సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ అలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలా. ఇక్కడ మన టెంపుల్లో ఆ విధంగా ఏకాదశి ప్రసాదం మధ్యాహ్నం కాంగ్రిగేషన్ భక్తులకు ఇవ్వబడుతుంది. అది సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసుకుని నైవేద్యం పెట్టి తీసుకోవచ్చు. ఇది సింపుల్గా మనం ఎక్కువ బెనిఫిట్ పొందే ఒక మార్గం ఇది ఏకాదశి పాటించేది అనేది. అందువల్ల వచ్చే ఏకాదశి నుంచి ఎవరు ఏకాదశి పాటించలేదు పాటించండి. సో హరికృష్ణ మంత్రాన్ని జపం చేయండి. సో ఈరోజు ఏమంటే మనం ఈ 24 ఏకాదశిలో వస్తాయి, 26. సో 24 ఏకాదశిలో 12 నెలలు 2 నెలలకు 2 అధిక మాసంలో 2 వస్తాయి. సో ఈ ఏకాదశి నామాన్ని జయ శిశి రాధా గోవింద భగవానికి, రాధా గోవింద శిశుకివందకి, గిరిగోవర్ధానికి, లక్ష్మీ నరసింహస్వామికి, పద్మావతి బాలాజీ భగవానికి, శిలా ప్రభుపాదికి, మీ తాయి గౌరవ ప్రేమందే. సో ఈరోజు ఏమంటే ఈ 26 ఏకాదశి నామాన్ని మనం జపించాల. ఎవరు ఈ ఏకాదశి నామాన్ని జపిస్తారో, ఎవరు ఏకాదశి పాటించలేదో వాళ్ళకి ఏకాదశి ఫలితం వస్తుంది. కానీ వాళ్ళు వచ్చే ఏకాదశి నుంచి ఏకాదశి పాటించాలా, ఎవరు ఏకాదశి ఆల్రెడీ పాటించారో వాళ్ళకి 1 సంవత్సరం వరకు మహాద్వాదశి పాటించిన వరం వస్తుంది అనేసి శాస్త్రాలు చెప్తున్నాయి. సో అందువల్ల నేను చెప్తాను, మీరు నేను చెప్పిన తర్వాత మీరు ఏకాదశి పేర్లను చెప్పండి. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, శక్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, పాపమోచన ఏకాదశి, కామద ఏకాదశి, వరుత్తిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. సో ఇవి 26 ఏకాదశులు. సో అందుకే అందరూ హరే కృష్ణ మంత్ర జపం చేయండి, ఏకాదశి పాటించండి. హరే కృష్ణ. జయ శ్రీమద్భగవద్గీతకి, శిల ప్రభుపాదకి, ఉత్పన్న ఏకాదశికి, నరహరిదాస్ ఠాకూర్కి, శిల ప్రభుపాదకి, వైష్ణవృందకి, ఇత ఘోర ప్రేమానంద హరి బోల్ హరే కృష్ణ.